ఇప్పుడు హిందూ జనశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు లలిత్ కుమార్ గారు ప్రసంగిస్తారు. ఒక వ్యక్తి నేరుగా మాట్లాడేటప్పుడు ఆవేశంగా మాట్లాడితే అవతల వినేవారు కొంచెం తక్కువగా మాట్లాడతారు, కానీ శాంతంగా ప్రతి పాయింట్ కూడా అవతల వాడికి అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే, ఒక చిన్న ఉదాహరణ ఒకటి ఉంటుంది, మీ దేవాలయాలపైన భూతబొమ్మలు ఉన్నాయి, మేము అందుకు రావంటారు. అరే మీరు రాకూడదనే అలాంటివి ఏర్పాటు చేశారు, లోపలికి వస్తే ఆ శక్తి విలువ మీకు తెలుస్తుంది కదా అని అంటారు. కానీ ఇదిగో మా పుస్తకం చూసావా ఎంత బాగుందో అంటే, మీ పుస్తకం లోపలన్నీ భూతబొమ్మలేరా, పైన అట్ట మాత్రమే బాగుంటుంది అని చెప్పేసి అంటారు. అట్లాంటి ఎన్నో విషయాల్ని చాలా తార్కాణాలతోటి అందరికీ అర్థమయ్యేలాగా లలిత్ కుమార్ గారు చేసిన, ఇప్పుడు లలిత్ కుమార్ గారు హిందూ జనశక్తి అని కొడితే వారి వీడియోలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, మనకి ఎన్నో రకాల ప్రశ్నలు కలుగుతుంటాయి, ఆ ప్రశ్నలకు లలిత్ కుమార్ గారు సమాధానాలు చెప్పినటువంటి వీడియోలు మనకు కనిపిస్తుంటాయి, అవి తప్పకుండా వినాలి, అవి పరోక్షంగా వినటం, ఇప్పుడు ప్రత్యక్షంగా వారి ఉపన్యాసాన్ని కూడా విన్నాం.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ముందుగా సభ మీద ఆసీనులై ఉన్న సాక్షాత్ శివస్వరూపులైన గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి శిరస్సు వంచి సాష్టాంగ పాద నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదే మా మీకు కూడా నమస్కారం. నిజంగా గురువుగారి ముందు మాట్లాడాలంటే ఫస్ట్ మాటలు తడబడుతున్నాయండి, ఎందుకంటే నేను దాదాపు ఒక 1000 సభల్లో లేకపోతే ఒక 4-5 వేల వీడియోల్లో మాట్లాడుంటాను. గురువుగారు పాండిత్యం, ఎందుకంటే ఇప్పుడు నేను కొత్తగా చూస్తున్నది కాదు, గురువుగారిని దాదాపు 7 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాను. మీరందరూ బహుశా మీరందరూ అంటే మీరు కాదు, మొత్తం చూసేవాళ్ళందరూ కూడా చాలామంది పుణ్యం కోసం పురుషార్థం కోసం చూస్తారు, నాలాంటి వాళ్ళు ఎందుకు చూస్తారంటే ఒక ప్రేరణ కోసం చూస్తారు. ఏమిటి గురుదేవులు ఇచ్చే ప్రేరణ అంటే, ఎంతోమంది ప్రవచనకర్తలు ఉన్నారు, అందరూ కూడా కూర్చోబెట్టేసి జై శ్రీరామ్, భారత్ మాతకి జై, ఓం నమ శివాయ, శ్రీమాత్ర నమ ఇవి చెప్తూ ఉంటారు. కానీ ఇందాక మాట్లాడేటప్పుడు గురువుగారు ధర్మ గ్రంథాల గురించి చెప్తూనే ధర్మ రక్షణ గురించి కూడా చెప్పారు, ధర్మరక్షణ యొక్క ఆవశ్యకత గురించి కూడా చెప్పారు. అలా చెప్పే గురువులు ఇప్పుడు ఉన్న ప్రవచనకర్తల్లో ఎంతమంది ఉన్నారు అని చూసుకుంటే ఒక్క గురుదేవులు నాకు కనపడ్డారు. ఈ మాట గురువుగారి ముందు ముఖస్థుతి కోసమో లేకపోతే మీరందరూ ఉన్నారు కాబట్టి మీ మెప్పు కోసమో చెప్పట్లేదు, ఇక్కడ కూర్చుని విని మాట్లాడుతూ ఉన్నాను. ఇందాక కూర్చుని గడ్డంగాళ్ళు చెక్కలగాళ్ళు అంటూ రెండు మతాలను ఉద్దేశించి మాట్లాడారు. మిగతా వాళ్ళందరూ కొంతమంది ఉన్నారు స్వోత్కర్ష కోసం కావచ్చు, పక్కవాడి మెప్పు కోసం కావచ్చు, లేకపోతే పక్కవాడి మీద భయంతో కావచ్చు, వారు మహమ్మదీయులండి, వీరు క్రైస్తవులండి అని చెప్పేసి చాలా ఓకే ఎన్నో సోప్ వేసినట్టుగా మాట్లాడతారు. అస్సలు లేదు, చెప్పాలి అనుకుంటే చెప్పాల్సిందే. ఇందాక గురుగారు చెప్పారు కదా ధర్మం అంటే ఏమిటి, వాడి అయిన కత్తి లాంటిది, అది కల్కి చేతిలో ఇందాక చెప్పారు చూసారా 100 అంచుల కత్తి అని, అంతకంటే శక్తివంతమైనది ధర్మము. ఆ ధర్మం గురించి మనం ఎవరైనా అడిగితే అందరూ ఒక మాట చెప్తాము, ధర్మం రక్షతి రక్షిత అని చెప్పేసి చెప్తారు. అన్ని మన బతికిట్లాగే అయిపోయింది, సగం సగమే వింటున్నాము. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుందని చెప్పిన పెద్దలు, దానికి ముందున్న ధర్మ ఏవో హతోహంతి అంటే ధర్మాన్ని మనం నాశనం చేయాలని చూస్తే ఆ ధర్మం మనల్ని అధపాతాలానికి తొక్కేస్తుంది అన్న విషయం మాత్రం చెప్పట్లా, అది కూడా కలిపి చెప్పండి. ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షిత. ఎందుకు అంటే ధర్మం అంటే చాలా మందికి బహుశా ధర్మం అనగానే చేయాల్సింది చేయకూడదు ఇదే అనుకుంటారు, కానీ శాస్త్రం చెప్తున్న మాటను ఒకసారి తీసుకుందాం. ధారణ ధర్మమిత్యాహు ధర్మో ధారయతి ప్రజాహ, అంటే మనం ధరించటం, దేన్ని ధరించటం వల్ల రక్షించబడతామో దాన్ని ధర్మము అంటారు. ఇందాక చెప్పినట్టు 100 అంచుల కత్తి కాదు, 1000 అంచుల కత్తి, లేకపోతే 1000 ఇంచుల కత్తి, ఎంత పెద్దది పెట్టుకున్నా ఆ మూల పడేసి మా ఇంట్లో కత్తి ఉందండి అంటే నీకు రక్షణ లేదు. ఆ కత్తిని ఎప్పుడైతే చేత్తో పట్టుకుంటావో అప్పుడు మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. ఆ కత్తి పట్టాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా. అలాంటి ప్రవచనాన్ని గురుదేవులు చెప్పడం మాత్రమే నేను విన్నాను, కాబట్టి వారికి నేను 1000 సార్లు శిరస్సు వంచి పాదాభివందనం చేయడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ రోజున ఇంత మంచి క్షేత్రంలో, ఇంత మంచి సందర్భంలో, ఇంతమంది మంచి మనుషుల మధ్య ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి పూర్తిగా వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గురుదేవులకి. ఓకే, ఇక చెప్పాల్సిన టాపిక్లన్నీ మా కళ్యాణ్, కరుణాకర్, లేకపోతే శ్రీనివాస్ అందరు చెప్పారు కాబట్టి, భాస్కర్, నేను ఈ రోజున హిందూ సంఘాల పరిస్థితి ఏంటో చెప్తాను. హిందూ సంఘాల పరిస్థితి మీలో ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి, ఎందుకంటే ఇప్పుడు మాకు సహకరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా పరిస్థితి నిజంగా తెలియదు. మేము చేస్తున్న పని కనపడుతుంది, కానీ ఆ పని వెనకాల మాకున్న ప్రయాసం ఏమిటి, ప్రమాదం ఏమిటి, అవి ఏవి మీకు తెలియదు. మేము కూడా ఎప్పుడూ చెప్పే ప్రయత్నం చేయలేదు. కారణం ఏంటంటే చెప్పుకోలేని బతుకు మాది. మేము చేసే పని కనపడుతుంది కానీ ఆ పని వెనకాల ఉన్న ప్రమాదం గురించి మేము చెప్పుకోలేము. కారణం ఏంటంటే, అరే బాబు గతంలో మా మీద హత్యా ప్రయత్నం జరిగింది, లేదా గతంలో మా మీద ఎక్కడ దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్తే ధర్మరక్షణలోకి వచ్చేవాడు కూడా రాకుండా ఆగిపోతాడేమో, వాడిలో ఎందుకు పిరికితనాన్ని నింపాలి అని చెప్పేసి మా మీద జరుగుతున్న దాడుల్ని, జరుగుతున్న వస్తున్న ప్రమాదాలని అన్నింటినీ కూడా మౌనంగా భరిస్తున్నాం తప్ప సమాజానికి ఎప్పుడూ చెప్పలా. మీకు మా కప్పే శాలువాలు కనిపిస్తాయి, మాకు జరుగుతున్న సత్కారాలు కనిపిస్తాయి, కానీ మాకు ఎదురవుతున్న చేత్కారాలు, మేము ఎదుర్కొంటున్న ప్రమాదాలు మీకు కనపడవు. అదేంట్రా చేత్కారాలు ఏంటి అని మీలో ఎవరికైనా సందేహం రావచ్చు. ఇప్పుడు చెప్తాను చూడండి, మా పరిస్థితి మమ్మల్ని మెచ్చుకునే నోళ్ళు చాలా తక్కువ ఉంటాయి. కారణం ఏంటంటే మనకి ఎప్పటి నుంచో సెక్యులరిజం అంటే లౌకికవాదం, ఈ దరిద్రం ఎక్కడి నుంచి మొదలైంది అంటే 1976లో రాజ్యాంగం పదం చేరిన కాడి నుంచి వచ్చిందంటారు. కానీ సెక్యులరిజం అనే దాన్ని అర్థాన్ని కూడా పూర్తిగా మార్చేసి దీన్ని లౌకికవాదం కాకుండా బానిసవాదం కింద మార్చుకుని హిందువులు మాత్రమే ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా కాదు అట్టడుగు శ్రేణి పౌరులుగా బతుకుతున్నారు. ఆ పౌరుల్లో మార్పు తేవటం కోసమే ఈరోజు హిందూ జనశక్తి శివశక్తి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ పోరాటానికి ప్రతి హిందువు కూడా సహకరించాలి. ఎందుకు సహకరించాలి అంటే, ఈరోజు మమ్మల్ని చాలామంది అంటారు, ఏమండి మీకు ఎందుకండి క్రైస్తవులకి ముస్లింకి మీరు అంత శత్రుత్వం చూపిస్తారు, వాళ్ళంటే మీకు ఎందుకంత ద్వేషం అని చెప్పేసి అంటారు. అలా మాట్లాడే ప్రతి వాళ్ళని నేను అడుగుతున్న వారు, ఎదవల్లారా వాళ్ళ మీద మాకు ద్వేషం ఏంటి? వాళ్ళకి నా మీద ద్వేషం ఎందుకో తెలుసా? వాడు అచ్చోసిన ఆంబోతులాగా నా ఇంటి దగ్గరకు వచ్చి నా ఇంట్లో వాళ్ళని మతం మారుస్తాను అంటే, నా బంధువుల్ని మతం మారుస్తాను అంటే నేను అడ్డం నిలబడుతున్నా, అందుకని వాడికి నేనంటే ద్వేషం. నాకు వాడంటే ద్వేషం అని ఎట్లా అంటావు నువ్వు? నా ఇంటిని, నా అక్కని, నా తమ్ముడిని, నా చెల్లెల్ని, నా అన్నని నేను కాపాడుకుంటాను అంటే నేను మతోన్మాదినా? ఒకవేళ అలా చేసినందుకే నేను మతోన్మాదిని అని నువ్వు ముద్రయ్యాలి అనుకుంటే, ఆ మతోన్మాది అనే టైటిల్ని నేను ఒక గోల్డ్ మెడల్ లాగా తీసుకుంటా, కాలర్ ఎగరేసి చెప్పుకుంటా, నేను మతోన్మాదినే, ఎవడేం చేస్తాడో నేను చూసుకుంటా. ఇంకోటి ఎవడో వస్తాడు పిల్లిగడ్డం వేసుకుని నా ఇంటి ఆడపిల్లల్ని లేపుకెళ్ళిపోయి బలవంతంగా మతం మారుస్తాను, దాన్ని లవ్ చేయద్దంటాను అంటే లంబడి కొడక రెండు కాళ్ళు నెలకెళ్ళి కొడతానని చెప్పేసి అంటే వాడి దృష్టిలో నేను ఉన్మాదినా? అలాంటిదే ఉన్మాదం అయితే నువ్వు స్వార్థంతో చూపించే ప్రేమ కన్నా నా దేశం కోసం, నా దేశ ప్రజల కోసం నేను చూపించే ఉన్మాదమే ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పదని నేను చెప్తాను. అటువంటి ఉన్మాదం నాకు మకుటం పెట్టుకుని గర్వంగా తిరుగుతా. ఇంకా అసలు విషయం చూసుకోవాలి, నాస్తికులను ఒకడు ఉంటాడండి, వీడికి ప్రపంచంలో వాడి విశ్వాసం ఏంటంటే దేవుడు అనేవాడే లేడంటాడు. కానీ వాడి టార్గెట్ ఎవరు? హిందువే. ఎందుకు హిందువే టార్గెట్ అవుతాడు అంటే, క్రైస్తవుడు ముస్లిము వాడికి అంత టార్గెట్ అవరు. కారణం ఏంటంటే ఇంచుమించు ఈ క్రైస్తవ్యము, నాస్తిక ఇస్లాం, ఈ రెండూ కూడా నాస్తికవాదానికి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి. కారణం ఏంటంటే హిందువుగా నేను దేవుడు ఎక్కడున్నాడు అంటే, అదిగో మా గురుదేవుల్లో దేవుడు ఉన్నాడు, ఇక్కడ మీరున్న సభా సరస్వతులు మీ అందరిలో ప్రతి ఒక్కళ్ళలో దేవుడున్నాడు, ఆ మైకులో దేవుడున్నాడు, ఈ కెమెరాలో దేవుడున్నాడు, ఆ స్పీకర్లో దేవుడున్నాడు, నాకు చూసే మనసు లేదంటే కొన్ని చోట్ల విగ్రహాల్లో మాత్రమే చూస్తున్నా తప్ప దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని నేను అంటా. దేవుడు అస్థి 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 ఉన్నాడు, అది నా ఆస్థ, నా నమ్మకం, నా విశ్వాసం. నేను దాని పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటా. కానీ ఈ క్రైస్తవులు ముస్లింలని దేవుడు ఎక్కడున్నాడు అంటే, ఉన్నాడు ఎక్కడున్నాడు, నాలో ఉన్నాడు అంటే నీలో ఎందుకు ఉంటాడా దేవుడు అంటాడు. పోనీ నీలో ఉన్నాడు అంటే నాలో ఎందుకు ఉంటాడా దేవుడు అంటాడు. పోనీ మీ మసీదులో దేవుడు ఉన్నాడు అంటే దేవుడు కట్టడాల్లో ఉండడు. పోనీ చర్చిలో దేవుడు ఉన్నాడు అంటే హస్తకృత ఆలయాల్లో దేవుడు ఉండడు. మరి దేవుడు ఎక్కడున్నాడంటే ఎక్కడ ఉన్నాడు అంటే, దేవుడు ఎక్కడో ఒక చోట ఉన్నాడు కానీ ఎక్కడ పడితే అక్కడ లేడని వాళ్ళు అంటారు. నాస్తికులు ఏమంటారు? అసలు దేవుడే లేడంటారు. ఎక్కడో ఒక చోట ఉన్నాడు, ఇక్కడ ఎక్కడ లేడని చెప్పడానికి, ఎక్కడా లేడని చెప్పడానికి ఎక్కువ టైం పట్టదు. అందుకే మీరు చూడండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొట్టమొదటి అత్యధిక జనాభా ఎవరు అంటే క్రైస్తవులు. రెండవ అతిపెద్ద జనాభా ఎవరండి? గట్టిగా చెప్పండి, ఇక్కడ ఎవరు కేసులు పెట్టరు, పెడితే నా మీద పెట్టుకుంటారు, ఏం పర్లేదు నేను చూసుకుంటా. మూడో అతిపెద్ద జనాభా ఎవరు? ఇదే పొరపాటు అండి, హిందువులు నాలుగో అతిపెద్ద జనాభా. మూడవ అతిపెద్ద జనాభా ఏంటంటే, నేను ఏ దేవుడిని నమ్మను అని చెప్పుకునే బ్యాచ్ ఒకళ్ళు ఉన్నారు, అన్అఫిలియేటెడ్ అని చెప్పేసి చెప్తారు. మరి అంత పెద్ద జనాభాగా వీళ్ళు ఎలా మారారు? ఎందుకంటే మొదట ఈ ప్రపంచాన్ని ఆస్తికత్వం నుంచి క్రైస్తవత్వం వైపు, ఆ క్రైస్తవ్యం నుంచి ఇస్లాం వైపు, ఈ రెండు మతాల నుంచి నాస్తికం వైపు మార్చేస్తున్నారు. ఎందుకంటే ఒక క్రైస్తవుడిని ముస్లింని నాస్తికుడిగా మార్చడం చాలా ఈజీ, ఒక హిందువుని నాస్తికుడిగా మార్చడం అనేది చాలా కష్టం. కారణం ఏంటంటే మీకు నాకు దేవుడు ఎప్పుడు కూడా, వాడు నన్ను నమ్మట్లేదు కాబట్టి ఆయన చంపేయి, ఈడు నన్ను నమ్మట్లేదు కాబట్టి ఆయన మంటల్లో దోసి రాళ్లతో కొట్టి చంపేయని చెప్పేసి చెప్పలా. పైగా స్వామి స్వయంగా చెప్పారు,
యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత అద్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను, మీ అందరినీ రక్షిస్తానని చెప్పారు తప్ప మీలో మీరు కొట్టుకు చచ్చిపోంటారని చెప్పలా. మనం మనం కొట్టుకునేకాడికి దేవుడు వచ్చి పీకేదేంటి? ఎందుకు పనికొస్తాడు దేవుడు? నిజమైన దేవుడు ఏం చేస్తాడంటే, అరే మీరు మీరు కొట్టుకు చావటం కాదా, మీరు అందరినీ కూడా బతికినంతకాలం బ్రతికి చచ్చి నా దగ్గరికి రావడానికే పుట్టించాను అంటాడు. ఎవ్వడూ ఇక్కడ ఉట్టి కట్టుకుని వెళ్లాడేది లేదు, అందరూ ఒకరోజు ఆ స్వామి దగ్గరికి వెళ్లాల్సిన వాళ్ళమే. కానీ బతికున్నప్పుడు కొట్టుకుని చావమని చెప్పేవి మతాలా? అలా చెప్పేవాడు దేవుడా? అలాంటి తప్పుల్ని మేము ఎత్తి చూపించి, ఒరే ఇది కాదురా మతం, ఈ మతం పేరుతో కొట్టుకు చావటం కాదురా, మనుషులు మనుషుల్లో బ్రతకాలి, ఆ మానవత్వంతో బ్రతకాలి అంటే సనాతన ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పేసి చెప్తే మీరు ఉన్మాదులు అంటారు. మేము ఉన్మాదులమే. ఎందుకంటే ఒకవేళ రాక్షస సంహారం చేయటం రాముడి యొక్క ఉన్మాదం అయితే రాముడు లాంటి ఉన్మాదం నాది. ఒకవేళ ఈ దుర్మార్గుల అంతం చేపించేసి వాళ్ళ చేత ఆక్రమించబడ్డ ధర్మం ఏదైతే ఉందో, అతిక్రమించబడ్డ ధర్మం, ఆ ధర్మాన్ని పునఃస్థాపన చేయించడం కృష్ణుడి యొక్క ఉన్మాదం అయితే నాది కృష్ణుడు లాంటి ఉన్మాదమే. ఈ ఉన్మాదాన్ని నేను ఒక గోల్డ్ మెడల్ లాగా ఫీల్ అవుతున్నాను. ఇంత ప్రయాస పడుతూ ఉంటే ఇక్కడ అసలు సమస్య ఉంది. ఈ విధంగా మేము క్రైస్తవులకి శత్రువులు, ముస్లింలకు శత్రువులు, నాస్తికులకు శత్రువులు, కానీ మాకెవడో శత్రువు లేడు. కారణం ఏంటంటే మా పోరాటం అంతా విధానాల మీద, క్రైస్తవ్యంలో ఉన్న లోపాల మీద మా పోరాటం, ఇస్లాంలో ఉన్న లోపాల మీద మా పోరాటం, నాస్తికత్వంలో ఉన్న డొల్లతనం మీద మా పోరాటం. అంతేగా నా వ్యక్తుల మీద కాదు, ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రతి ఒక్కడూ తిరిగి సనాతన ధర్మాన్ని పాటించాల్సిందే, సనాతన ధర్మంలోకి రావాల్సిందే, వేరే దిక్కే లేదు. ఈ ప్రపంచానికి సనాతన ధర్మం వినా వేరే దిక్కే లేదు. ఎందుకంటే ధర్మం మాత్రమే తన మన భేదం లేకుండా అందరినీ సమానంగా చూస్తుంది, అందరినీ సమానంగా కాపాడుతుంది కూడా. ఎందుకంటే వేదం మాత్రమే ఒక మాట చెప్పింది, షన్నో అస్తు ద్విపదే షం చతుష్పదే, అంటే రెండు కాళ్ళ మీద నిలబడేవాడికి నాలుగు కాళ్ళ మీద నిలబడేవాడు అందరికీ శుభం కలగాలని చెప్పింది, అంటే మనుషులకి జంతువులకి కూడా శుభం కలగాలని చెప్పింది. ఒక్క సనాతన ధర్మం మాత్రమే. అసలు అది ఇది కాదండి, లోకా సమస్త సుఖినో భవంతు, లోకంలో ఉండే అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంది సనాతన ధర్మం. అందరూ సుఖంగా ఉండాలని కోరుకున్న ఆ సనాతన ధర్మంలోనే రాక్షసాంశలు పుట్టి లోకాలని పీడిస్తూ ఉంటే వాళ్ళని సంహారం చేసింది కూడా అదే పరమాత్ముడు. అంటే చేయాల్సిన చోట సంహారం చేయాలి, పాటించాల్సిన చోట సహనాన్ని పాటించాలి, ఆ రెండూ మాకు చేతవును. ఈరోజు భారతదేశం గురించి మాట్లాడితే కనుక చాలామంది సనాతన ధర్మాన్ని నిర్మూలించడం భారతదేశాన్ని బాగుపడటానికి ఒక పెద్ద మార్గం అని చెప్పి కుక్క మాట్లాడింది నిన్న, ఉదయనిధి స్టాలిన్ అని చెప్పేసి. అలాంటి స్టాలిన్ లాంటి కుక్కలకి ఒక మాట చెప్పాలి, అరే ఎదవల్లారా భారతదేశం గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు. ఈరోజు భారతదేశం అంటే కేవలం భారతదేశం యొక్క బాగు కోరుకునే దేశం కాదు, ఇది ప్రపంచానికే పూజ గది అని చెప్తారు భారతదేశాన్ని. ఎందుకు కోరుకుంటారో తెలుసా, ఎందుకు అంటారో తెలుసా దీన్ని ప్రపంచానికి పూజ గది అని? ప్రపంచంలో మిగతా దేశాలన్నీ కూడా మా దేశం బాగుండాలి, మేము బాగుండాలి అని చెప్పేసి భోగభూముల్లాగా మారిపోయి భోగాలు అనుభవిస్తూ సుఖాల్లో మునిగి తేల్తా ఉంటే వాళ్ళ భోగాలకి అడ్డు చెప్పకుండా ఈ దేశంలో యాగాలు త్యాగాలు చేశారు, అది నా భారతదేశం, ప్రపంచం బాగుండాలని హోమాలు జరిగాయి, అందుకని ప్రపంచానికి పూజ గది అంటారు. ఎందుకంటే ఇంట్లో ఎన్నో ఉంటాయి, వంటగదిలో వంట వండుకు తింటారు, బెడ్రూమ్లో కాపురాలు చేస్తారు, హాల్లో కులాసాలు చేస్తారు, అన్ని చేస్తారు, కానీ పూజ గదిలో మాత్రం పూర్తి ధార్మికంగానే ఉంటారు. అలాంటి పూజ గది ప్రపంచానికి మన భారతదేశం. అటువంటి భారతదేశాన్ని, భారతీయతని, భారతీయత అంటే కొత్తగా ఇది అనుకోకండి, సనాతన ధర్మానికి ప్రత్యామ్నాయ పదమే భారతీయత, అంతే తప్ప ఏమీ కాదు. మనం హిందువుగా పుట్టినందుకు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నామని చెప్పుకుంటున్నందుకు ఆ మాట పలకంగానే మన ఒంటి మీద ఉన్న రోమ రోమాలు నిక్కపొడుచుకోవాలా? నిక్కపొడుచుకుంటాయి ఒక తల్లికి పుట్టిన వాడికి అయితే ఖచ్చితంగా. ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టని వాడికి మాత్రమే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని, లేకపోతే అంతం చేయాలని దౌర్భాగ్యపు ఆలోచనలు వస్తాయి. కారణం ఏంటంటే మీరు పూర్వ గ్రంథాల్లో చూసుకోండి, రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, పురాణాలు కావచ్చు, ఎందులో చూసుకున్నా కూడా రాక్షసులు ఏం పనులు చేసేవాళ్ళు? యజ్ఞయాగాదులు అడ్డుకోవాలి, జపహోమాదుల్ని అడ్డుకోవాలి, ఋషి సంప్రదాయాన్ని నాశనం చేయాలని చూశారు. ఎందుకంటే ఆ లక్షణాలు ఎక్కడికి పోతాయి? ఎక్కడికి పో, ఆ దరిద్రపు కుట్టు లక్షణాలే ఇప్పుడు రాజకీయ నాయకుల అవతారాల్లో వచ్చేసి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. అలాంటి రాజకీయ నాయకులకి వ్యతిరేకంగా కూడా మేము పోరాడుతున్నాం. కాబట్టి క్రైస్తవులకి, ముస్లింలకి, నాస్తికులకి మాత్రమే మేము శత్రువులు కాదమ్మా, ఈ రాజకీయ నాయకులకు కూడా మేము శత్రువులమే.
ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల మీద సుమారు 40 కేసులేసి పోరాటం చేశాను నేను. 40 కేసులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు నన్ను ఎంత టార్గెట్ చేస్తూ ఉంటాయి ఒక్కసారి మీరే ఊహించుకోండి. ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నారు ఒక్క కేసు వేసినవాడు ఎంత టార్గెట్ అవుతున్నాడు, అలాంటిది 40 కేసులు వేసినప్పుడు బతికి ఎట్లా ఉంటుందో మీరు చూడండి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, అరే వీడు ధర్మం కోసం పోరాడుతున్నాడు అని అనుకున్న అప్పటిదాకా అనుకున్న నోళ్ళు ఏమంటారంటే, ఒరే ఈడు మా కులపోడి మీద పోరాడుతున్నాడు, ఈడేం కులం కనుక్కోండి అంటారు. కులాలు మీకు రా కబోదుల్లారా, నాకు ధర్మం, ఆ ధర్మం కోసం నా ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు పనిచేస్తా, మీ విమర్శలు మీ తిట్లు నాకు ఏకతో సమానం, అలాగే పనిచేస్తాం. ఎందుకంటే గతంలో ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మీద పోరాటం చేస్తే వీడు ఫలానా పార్టీకి అమ్ముడుపోయాడు అన్నాడు, ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే వీడు ఫలానా పార్టీకి అమ్ముడుపోయాడు అన్నారు. నిందలేసే వాళ్ళ ఉద్దేశం ఒకటే, మా పోరాటాన్ని పలచన చేయాలి, మమ్మల్ని ఏదో రకంగా అడ్డుకోవాలని, ఎందుకంటే మా పోరాటానికి వాళ్ళు ధీటుగా నిలవలేకపోతున్నారు. అంత పెద్ద వ్యవస్థలకి మేము ధీటుగా నిలబడి పోరాటం చేయగలుగుతున్నామంటే మా దగ్గర డబ్బు ఉందనో లేకపోతే మా వెనకాల అంగబలం అర్ధబలం ఉందనో కాదు, మా వద్ద ధర్మం ఉంది, ఆ ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఇంత దర్జాగా మాట్లాడుతున్నాం. ఛాలెంజెస్ చెప్తున్నా, గత 8 ఏళ్లలో లలిత్ కుమార్ కానీ, కరుణాకర్ కానీ, కళ్యాణ్ కానీ, ఎవరైనా సరే ఇదిగో మీరు తప్పు చేశారు, మీరు ఇలాంటి తప్పుడు పని చేశారు అని నిరూపించే దమ్మున్న ఎవరికైనా సరే సవాలు ఇస్తున్నా, వచ్చి నిరూపించండి. వేదిక మీద ఇలా మాట్లాడాలంటే ఎంత పొగరుండాలో తెలుసా, ఒక దేశపు జెండాకున్నంత పొగరుండాలా, అంత పొగరు మా గుండెల్లో ఉంది ఈ రోజున. ఇది మీకు నచ్చకపోవచ్చు, కొంతమందికి అహంకారం అనిపించవచ్చు, ఏమైనా అనుకోండి, నిజాయితీగా ఉన్నాం కాబట్టి, ధర్మంగా ఉన్నాం కాబట్టి అలాగే ఉంటాం. మేము ఎవరికో మెహర్బానీ చేయటానికో పాలేర్పని చేయటానికో రాలా, ధర్మం కోసం వచ్చాం. ఈ ధర్మం కోసం వచ్చే క్రమంలో మేము జీతగాళ్ళలా ఉండటానికి రాలా, మా పోరాటానికి డబ్బు కావాలి, డబ్బు కోసం మేము పోరాటం చేయట్లా. నచ్చినోడు ఇస్తాడు, నమ్మినోడు ఇస్తాడు, ఇచ్చినోడికి ఎంత ఇస్తే ఆ దానికి తగ్గట్టు ఎంత చేయగలమో అంతా చేస్తాం, అంతకు మించి కూడా చేయటానికి మా అహర్నిశలు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ కొంతమంది హిందువులు ఎట్లా తయారయ్యారంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఉద్దేశాలు ఆపాదిస్తారు, వీడు పలానా ప్రాంతం వాడు మా ప్రాంతంలో ఏం పని, వీడు పలానా కులపోడు నా కులంతో ఏం పని, వీడు పలానా పార్టీ వాడు నా పార్టీతో ఏం పని అని చెప్పేసి అంటారు. మీ అందరికీ ఎటువంటి ఎజెండాలు ఉన్నాయో ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ ఇక్కడ మాకు ఎటువంటి ఉద్దేశాలు లేవు, ధర్మం రక్షతి రక్షిత, ఆ ధర్మాన్ని కాపాడుకోవటం కోసం మా ఓపికున్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాం, చేస్తున్నాం కూడా. అయితే ఇంకొక మాట కూడా ఇక్కడ మీకు చెప్పాలి, మమ్మల్ని వ్యతిరేకించే వర్గాలకి, ఎందుకంటే ఇక్కడ అనుకూలంగా ఉండే వర్గాల గురించి మీరు చూస్తున్నారు, ఇక్కడ మీరు చప్పట్లు కొడుతున్నారు, మా గురువుగారు సత్కారం చేస్తున్నారు, ఇది చూసి ఇదే ప్రపంచం అని మేము అనుకోవట్లా. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకే రేపు మా మీద వ్యతిరేకత వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఒక చిన్న కాషన్ ఇవ్వాలి కాదు చెప్తున్నాం, మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళకి పెద్ద కారణాలు ఏం లేవండి. కరుణాకరం నేను ఇక్కడ కూర్చున్నప్పుడు సడన్గా ఫోన్ చేస్తారు, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కొంతమంది మేము లిఫ్ట్ చేసి మాట్లాడకపోతే కూడా కోపాలు వస్తాయి, ఇంకొంతమందికి వాళ్ళు పెట్టే ఫేస్బుక్ పోస్టులకి లైకులు కొట్టకపోతే కూడా కోపాలు వస్తాయి, ఇంకొంతమందికి వాళ్ళకంటే మాకు ఎక్కువ పేరు వస్తుంది కాబట్టి కోపాలు వస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మేము పేరు కోసం రాలా, పేరు మా కోసం వస్తుంది. కారణం ఎందుకంటే మేము అధ్యయనం విషయంలో కావచ్చు, పోరాటం విషయంలో కావచ్చు, మా ప్రయాస ఉంది, మా ప్రయత్నం ఉంది కాబట్టి ఆ ప్రయాసకు తగ్గ ఫలితం మేము అనుభవిస్తున్నాం తప్ప మేమేమో అలా కూర్చుని అన్ని ఉత్తి పుణ్యానికి అయితే ఏది రాలేదండి. ఈ రోజున మాకున్న పేరు గురించి చూస్తున్నారు, మా వెనకున్న ప్రమాదాలు మీలో ఎవరన్నా అంచనా వేయగలరా, మీకు ప్రమాదాలు ఉంటాయి అని నమ్మిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక చేతులు ఎత్తండి ఒకసారి, చాలా సంతోషం అండి, అందరూ నమ్ముతున్నారు, మీరు నమ్మాలి, ఎందుకంటే మేము అన్నిసార్లు చెప్పలేము చెప్పుకోలేము, ఇందాక చెప్పా కదా మాకు ఒకటి జరిగింది అని మేము చెప్తే అయ్యో జరిగిందంట అని ఆలోచించే వాళ్ళు కొంతమంది అయితే అయ్యి బాబోయ్ వాళ్ళకే అలా జరిగిందంట మనకెళ్తే ఇంకేమైపోద్దో అని చెప్పి ఆగిపోయేవాళ్ళు ఎక్కువ ఉంటారు, అలా ఎవ్వడు ఆగటానికి వీల్లేదు, ఎందుకంటే ధర్మం అనేది మీ ఇంటాస్తో నా ఇంటాస్తో లేకపోతే మీకుతో మీది నాది గట్టు తగదనో చెట్టు తగదనో కాదమ్మా, ఇది దేశం యొక్క ప్రపంచం యొక్క ఉన్నతి కోసం పాటుపడాల్సిన అంశం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పాటుపడాలి, ప్రతి ఒక్కళ్ళు నిలబడాలి. ఎవరిదన్నా మన పూర్వీకులు మనకు చిన్న ఒక బిట్టిచ్చారనుకోండి, 100 గజాలు 50 గజాలు దాన్ని ఎవడన్నా ఆక్రమిస్తే పంచాయతీకి వెళ్తాం, కోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఇంకా ప్రపంచ న్యాయస్థానానికి అంగీకరిస్తే అంతర్జాతీయ న్యాయస్థానానికి పోతాం, ఏమీ కాకపోతే సుపారీ ఇచ్చి హంతకుల్ని పెట్టి సంపించిన సంఘటనలు కూడా మనం ఎన్నో చూసాం. ఏదో భూమి కోసం మనం అంత చేస్తే ఈ భూమి మొత్తాన్ని ధరిస్తున్న ధర్మం కోసం మనం ఎంత చేయాలి, ఎవరన్నా మరి ఆలోచిస్తున్నారు ఆ దిశగా ఎప్పుడైనా?
ఆ దిశగా మీరందరూ ఆలోచించేలా చెయ్యాలని చెప్పేసి మేము తపన పడుతూ మేమందరికీ శత్రువులమే అవుతున్నాం. అట్లీస్ట్ ఫస్ట్ టైం ఇక్కడ మనసు విప్పి గురువుగారి ముందు చెప్పుకున్నాం కాబట్టి మీరందరూ అయినా సరే గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీకు నచ్చేలాగా మేము ప్రతిసారి మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే మేము అనుభవించిన వాటిలో అది కూడా ఉంది. ఒక స్వామీజీ ఏదైనా తప్పు మాట మాట్లాడితేనో లేకపోతే తప్పు నచ్చని తప్పు పని ఒకటి చేస్తేనో అయ్యో ఆ స్వామీజీ ఇలా చేశారు అంటే ఆ స్వామీజీ మాట్లాడిన తప్పు వరకే మేము మాట్లాడాము అన్నది ఆలోచించరు. ఆ స్వామీజీ గురించి మాట్లాడాడు వీడే సంప్రదాయం కనుక్కోండి అంటారు. అయ్యా మీ సంప్రదాయాలు మీ ఆచారాలు మడిచి మీ దగ్గరే పెట్టుకోండి, మాకు ధర్మం కావాలి. ఆ ధర్మంలో అన్ని సంప్రదాయాల పట్ల మాకు ఎంత గౌరవం ఉంటుందో తెలుసా? ఏ సంప్రదాయంలో ఉన్న స్వామీజీ మీదైనా సరే అన్యమతస్థుడు వచ్చి ఒక దాడి చేసే ప్రయత్నం చేస్తే ఫస్ట్ అడ్డు పెట్టేది మా తల. ఆ పీఠాధిపతుల కోసం మా స్వామీజీల కోసం మా తల అడ్డు పెడుతున్నాం. మా ప్రాణం తీసిన తర్వాతే ఆ కత్తి మమ్మల్ని దాటి వెళ్ళాలి. ఈ విషయంలో గతంలో కూడా కొన్ని అనుభవాలు అయినాయి. ఎందుకంటే స్వామీజీల మీద కొన్ని ఆరోపణలు కొన్ని కుట్రలు చేస్తే ఆ స్వామీజీలని కాపాడటం కోసం లేకపోతే ఆ స్వామీజీలకి అటువంటి గండం నుంచి బయటేయటం కోసం ఆ నిందలు మా భుజాల మీద వేసుకున్న సంఘటనలు కోకొల్లలు అలా ఎన్నైనా చేస్తాం, ఎంత కాలమైనా చేస్తాం. చెప్పా కదా ఉన్నంత వరకు చేస్తూనే ఉంటాం. ఈ మాట నేను కేవలం మీకు చెప్పడం కాదు, గురువుగారి పాద పద్మాలకు నమస్కరిస్తూ ప్రణామం చేసి చెప్తా ఉన్నాను. ఇది నా వాగ్దానం అనుకోండి. ఇవాళ ఒక మాట వదిలితే వీడియో ఇంటర్నెట్లో లక్షల మంది చూస్తున్నారు. ఆ లక్షల మందిలో ఏ ఒక్కడైనా సరే నన్ను ప్రశ్నించడానికి అధికారం ఉన్నోడే, ఎంతమందికైనా సరే. అందుకే ఇంత ధైర్యంగా ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాను. గురుదేవులకి మరొక్కసారి ప్రణామం తెలియజేసుకుంటూ ఎక్కువ సమయం తీసుకున్నందుకు మన్నించండి. జై శ్రీరామ్. భారత్ మాతా కీ.